పాఠం 2, ఆర్థిక అక్షరాస్యత ఎందుకు నేర్పాలి. 1990లో నా ఆప్తమిత్రుడు మైక్ ఎంతో విస్తరించి ఉన్న వాళ్ళ నాన్న వ్యాపారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. నిజానికి తన తండ్రి కన్నా మెరుగ్గా దాన్ని నడుపుతున్నాడు. సంవత్సరంలో 1-2 సార్లు గోల్ఫ్ కోర్స్ మీద మేము కలుసుకుంటూ ఉంటాం. వాడు వాడి భార్య ఎంతో ధనవంతులో మీరు ఊహించలేరు. రిచ్ డాడ్ యొక్క సామ్రాజ్యం సరైన చేతుల్లోనే క్షేమంగా ఉంది. మైక్ వాళ్ళ నాన్న మమ్మల్ని తీర్చిదిద్దిన పద్ధతిలో తన స్థానం తన కొడుకు తీసుకునేందుకు వీలుగా అతనికి శిక్షణ ఇస్తున్నాడు. 1994లో నా 40వ ఏట నేను పదవీ విరమణ చేశాను. అప్పుడు నా భార్యకు 37 ఏళ్ళు. విశ్రాంతి జీవనం అంటే ఏ పని చేయకుండా ఉండటం కాదు. ముందుగా ఊహించని ఉపద్రవాలు ఏమన్నా సంభవిస్తే తప్ప మేము పనిచేసినా చేయకపోయినా మా సంపద స్వతసిద్ధంగా పెరుగుతూనే ఉంటుంది. అంటే దాని అర్థం మేము పనిచేయమని కాదు, ముందు ముందు ఏ పని ముట్టుకోమని కాదు. ఏదైనా ఊహించని ఉపద్రవం సంభవిస్తే తప్ప మేము పనిచేయడానికి లేదా చేయకపోవడానికి మాకు పూర్తి స్వాతంత్రం ఉందన్నమాట. దానికి కారణం మా సంపద దానంతట అది పెరుగుతూనే ఉంటుంది. అది ధరల పెరుగుదల కన్నా ఎక్కువే ఉంటుంది. దీన్ని స్వాతంత్రం అని నేనంటాను. మా దగ్గర ఉన్న సంపద ఎంత అధికంగా ఉందంటే అది స్వతసిద్ధంగా ఇంకా ఎంతో పెరగగలదు. అది ఒక చెట్టును నాటడం లాంటిది. మీరు దానికి కొన్ని సంవత్సరాల పాటు నీళ్లు పోయండి, ఏదో ఒక రోజున దానికి నీటి అవసరం మీకు ఉండదు. దాని వేళ్ళు భూమిలోనికి బాగా చొచ్చుకొని పోయి ఉంటాయి. ఆ తర్వాత చెట్టు మీ సుఖం కోసం నీడనిస్తుంది. మైక్ తన వ్యాపారాన్ని ఇంకా నడపాలనుకున్నాడు. నేనేమో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. ఎప్పుడైనా నేను 4 గురువులతో మాట్లాడేటప్పుడు తరచూ వారంతా తాము ఏమి చేస్తే బాగుంటుందో చెప్పమని నా సలహా అడుగుతూ ఉంటారు. పని ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలి, మీ దృష్టిలో ఏ పుస్తకం చదవడానికి బాగుంటుంది, మా పిల్లలకి సరైన శిక్షణ ఇవ్వడానికి మేమంతా ఏం చేయాలి, విజయం సాధించడంలోని రహస్యం ఏమిటి, మీరు ఏ విధంగా కోట్లు సంపాదించగలిగారు అని అడుగుతారు. నాకు ఎప్పుడు ఒక వ్యాసం గుర్తుకొస్తుంటుంది. ఎవరో దాన్ని నాకు ఇచ్చారు. అందులో ఇలా ఉంది, అందరికన్నా ధనకుడైన వ్యాపారవేత్త. 1923లో కొందరు గొప్ప నాయకులు ఐశ్వర్యవంతులైన వ్యాపారవేత్తలు షికాగోలోని ఎడ్జ్ వాటర్ బీచ్ హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వారందరూ సుప్రసిద్ధులు. చార్లెస్ ష్వాబ్ అన్నిటికన్నా పెద్దదైన ఒక స్టీల్ కంపెనీకి ముఖ్యుడు. శామ్యుల్ ఇన్సుల్ ప్రపంచంలోని అన్నిటికన్నా పెద్దదైన యుటిలిటీ సంస్థకి అధ్యక్షుడు. హోవర్డ్ హాబ్సన్ అన్నిటికన్నా పెద్దదైన గ్యాస్ కంపెనీకి ముఖ్య అధికారి. ఐవర్ క్రూజర్ ప్రపంచంలోని అన్నిటికన్నా పెద్దదైన కంపెనీలో ఒకటైన ఇంటర్నేషనల్ మెక్ కంపెనీకి అధ్యక్షుడు. లియాన్ ఫ్రేజియర్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్కు అధ్యక్షుడు. రిచర్డ్ విట్నీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి అధ్యక్షుడు. ఆర్థర్ కాటన్, జెస్సీ లివమో ఇద్దరు అందరికన్నా పెద్ద స్టాక్ స్పెక్యులేటర్స్. ఆల్బర్ట్ పాల్ అధ్యక్షుడు, హోర్డింగ్ క్యాబినెట్లో సభ్యుడు. 25 ఏళ్ల తర్వాత వీరిలో 9 మంది ఏ పరిస్థితుల్లో చనిపోయారంటే, ష్వాబ్ 5 ఏళ్ళు అప్పుల్లో మునిగాక చేతిలో పైసా కూడా లేకుండా పోయాడు. ఇన్సుల్ దివాలా తీశాక అది తట్టుకోలేక దేశం కాని దేశంలో గుండె పగిలి చనిపోయాడు. క్రూజర్, కాటన్ కూడా నిరుపేదలుగానే మరణించారు. హాబ్సన్ పిచ్చివాడయ్యాడు. విట్నీ, ఆల్బర్ట్ అప్పుడే జైలు నుంచి విడుదల చేయబడ్డారు. ఫ్రేజర్, లివర్మోర్ ఆత్మహత్య చేసుకున్నారు. వారందరికీ అలా ఎందుకు జరిగిందో బహుశా ఎవరూ మనకు చెప్పలేరేమో. అది 1923 నాటి మాట. దాన్ని కొంతవరకు మనం అంచనా వేయగలం. అవి 1929 షేర్ మార్కెట్ పతనం, ఆర్థిక కాటకానికి ముందు రోజులు. ఆర్థిక మాధ్యమం వారిని వారి జీవితాలను ఎంతో ప్రభావితం చేసి ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఈనాడు మనం వారికన్నా అత్యంత త్వరితగ్గిన మారుతున్న క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. రాబోయే 25 సంవత్సరాలలో గతంలో వీరంతా చూసిన ఆటుపోట్లకు సమానాంతరంగా స్టాక్ మార్కెట్లో ఆకస్మికంగా పెరగటం, అలాగే చతికిలా పడటం చాలాసార్లు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మనలో చాలామంది కేవలం డబ్బు మీద తమ దృష్టినంతా నిలపడం చూస్తుంటే నాకు విచారంగా ఉంది. వారికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన సంపద గురించి వారు ఆలోచించటం లేదు. దాని పేరే విద్య, విజ్ఞానం, ప్రజానికం. నిష్కపటంగా పక్షపాతం లేకుండా కొంచెం వంగే గుణం కలిగి ఉంటే, నేర్చుకోవడానికి తయారుగా ఉంటే ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ధనవంతులు కాగలరు. సమస్యలను డబ్బే పరిష్కరిస్తుంది వారు అనుకుంటే రాబోయే కాలంలో వారు కష్టాలెన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలివితేటలు సమస్యలకు పరిష్కారం చూపుతాయి, డబ్బును సంపాదించి పెడతాయి. అసలు డబ్బు అంటే ఏమిటో మీకు తెలియకపోతే ఆ డబ్బు మీ దగ్గర అట్టకాలం నిలవదు. జీవితంలో నువ్వు ఎంత డబ్బు సంపాదించవన్నది కాదు, ఎంత డబ్బు పొందుపరచగలిగావు అనేది అసలు సంగతి అని చాలామంది అర్థం చేసుకోరు. మనం చాలా కథలు విన్నాం. బీదవారు కొందరు లాటరీలో గెలిచి ఆకస్మికంగా ధనవంతులు కావటం, కొంతకాలం తర్వాత వారు మళ్ళీ బీదవారు అవటం. వారు 100,000 కోట్లు గెలుచుకున్నారు, కానీ వారంతా మొదట ఎక్కడి నుంచి ప్రారంభించారో అదే స్థానానికి వెనక్కి వచ్చారు. వృత్తిరీత్యా క్రీడాకారులైన వారి కథలు కూడా మీరు వినే ఉంటారు. 24 ఏళ్లకే సంవత్సరానికి $1 మిలియన్ సంపాదించడం మొదలుపెట్టి తమ 34వ ఏట ఏ బ్రిడ్జ్ కిందో చేరి వారు పడుకోవడం. నేను ఇది రాస్తున్నప్పుడు ఇవాళ పొద్దున్న పేపర్లో ఒక బాస్కెట్బాల్ ఆటగాడి గురించిన కథ చదివాను. సంవత్సరం క్రితం అతని దగ్గర కొన్ని మిలియన్ల డాలర్లు ఉండేవట. తన మిత్రుడు లాయర్ అకౌంటెంట్ తన దగ్గర ఉన్న డబ్బంతా కాజేశారని ఇవాళ అతను అంటున్నాడు. అతి తక్కువ జీతానికి కాళ్ళు కడిగే పనిలో అతను చేరాడు. అతని వయసు ఇంకా 29 ఏళ్ళే. కాళ్ళు కడిగే పనిలోంచి అతన్ని తొలగించారు, ఎందుకంటే కాళ్ళు కడుగుతున్నప్పుడు తన ఛాంపియన్షిప్ ఉంగరం తీయడానికి అతను ఒప్పుకోలేదు. అందుకే అతని కథ పత్రికల్లో చోటు చేసుకుంది. తన కష్టాల్లో ఉన్నానని, తన వద్ద మిగిలింది ఆ ఒక్క ఉంగరమే అని పక్షపాత వైఖరి చూపిస్తూ తనని ఉద్యోగంలోంచి తీసేసినందుకు అతను కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. ఆ అదరవు కూడా తనకి లేకపోతే తనకి మరణమే శరణ్యమని అతను వాపోయాడు. 1990 ఏళ్ళలో ఆకస్మికంగా కోటీశ్వరులైన వారెందరో నాకు తెలుసు. అది 1920 దశాబ్దంలోని ఉచ్చస్థితి మరోసారి పునరావృతం కావటమే. ఎంతోమంది లక్షాధికారులు కోటీశ్వరులు అవుతుండటం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ వారికి హెచ్చరిక చేద్దామనుకుంటున్నాను. కాలక్రమాన మీరు ఎంత సంపాదించారన్నది ముఖ్యం కాదు, మీరు ఆ సంపదలో ఎంత పొదుపు చేయగలిగారన్నది, అది మీ తర్వాత ఎన్ని తరాల వరకు ఉండగలగన్నది గణనకు వస్తుంది. అందుకే నన్ను అందరూ నేను ఎక్కడి నుంచి నా పని ప్రారంభించాలి లేదా అతి త్వరగా ఎలా ధనికులం కాగలమో చెప్పండి అని అడిగినప్పుడు నేను ఇచ్చే సమాధానం వాళ్ళని తరచూ నిరుత్సాహపరుస్తుంటుంది. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు మా రిచ్ డాడ్ నాతో అన్న మాటలు, నువ్వు ధనవంతుడి కావాలనుకుంటే ముందు డబ్బు గురించి తెలుసుకోవాలి, ఆర్థిక అక్షర జ్ఞానం ఉండాలి. వాళ్ళకు కూడా ఈ మాటలు నేను చెప్తుంటాను. మేమిద్దరం కలుసుకున్న ప్రతిసారి ఆ ఆలోచన నా బుర్రలోకి ఎక్కించబడింది. ఇంతకుముందే నేను చెప్పినట్టు చదువుకున్న మా నాన్న పుస్తకాలు చదవటంలోని ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్తే మా రిచ్ డాడ్ ఆర్థిక అక్షరాస్యత అవసరమని దానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు. మీరు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కట్టాలనుకుంటే మొట్టమొదట చేయవలసిన పని చాలా లోతైన గొయ్యి తవ్వటం, దానిలో దృఢమైన పునాది వేయటం. ఇక శివాలయంలో ఇల్లు కట్టుకుందామనుకుంటే మీరు వేయాల్సింది 6 అంగుళాల కాంక్రీట్ స్లాబ్ మాత్రమే. చాలామంది తాము ధనికులవడం కోసం 6 అంగుళాల స్లాబ్ మీద ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మన విద్యా విధానం వ్యవసాయక వ్యవస్థలో రూపొందించబడింది, అందుకే అది ఇప్పుడు కూడా పునాదులు లేని ఇల్లు మీదనే నమ్మకం ఉంచుతుంది. మట్టి నీళ్లను ఈనాడు కూడా ఇష్టపడుతుంటారు, అందుకే పరీక్ష పాసే స్కూళ్ళ నుంచి బయటపడే పిల్లలకు ఎటువంటి ఆర్థిక పునాదులు ఉండటం లేదు. ఒకనాడు అప్పులో మునిగి నిద్రపట్టిన రోజున అమెరికా గురించి కలలు కనేటప్పుడు తమ ఆర్థిక సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలంటే తాము త్వరగా ధనవంతులమయ్యే మార్గం తెలుసుకోవాలనే నిర్ణయం వారు తీసుకుంటారు. ఆకాశ హర్మం నిర్మాణం ప్రారంభమైంది, అది వేగంగా పైకి లేచింది. త్వరలోనే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కు బదులుగా మన ముందు సబర్బియా యొక్క లీనింగ్ టవర్ నిల్చనుంది. రాత్రులు మళ్ళీ మనకు నిద్రపట్టదు. మా యవ్వనంలో నాకు మైక్కు మేము ఎంచుకున్న 2 పద్ధతులు కుదిరాయి, ఎందుకంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే దృఢమైన ఆర్థిక పునాదుల గురించి మాకు నేర్పారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బోరింగ్ విషయం అకౌంటింగ్. ఇది ఎంతో గందరగోళంగా ఉంటుంది, కానీ మీరు ధనికులు కావాలనుకుంటే కాలక్రమేణ అది అత్యంత ప్రాధాన్యమైన విషయం అవుతుంది. అసలు సమస్య ఏమిటంటే ఇంత విసుగుపరిచే గందరగోళపరిచే విషయాన్ని పిల్లలకు నేర్పటం ఎలా అని. దీనికి సమాధానం దానిని సులభతరం చేయటమే. ముందుగా బొమ్మలు గీసి వాటి ద్వారా నేర్పించండి. మా రిచ్ డాడ్ మైక్ కోసం నా కోసం ఒక బలమైన ఆర్థిక పునాది వేశాడు. మేము పిల్లలం కనుక మాకు నేర్పడం కోసం అతడు సులభమైన మార్గాన్ని తయారు చేశాడు. కొన్నేళ్ల పాటు మా కోసం బొమ్మలు మాత్రమే గీసేవాడు, వాటిని మాటలో వివరించేవాడు. మైక్, నేను ఆ రేఖ చిత్రాలని అర్థం చేసుకున్నాం. ఆ సులభమైన బొమ్మల ద్వారా ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన వృత్తి మాండలికం, డబ్బు తాలూకు తీరుతెన్నులు నేర్చుకున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ బొమ్మలకి మా రిచ్ డాడ్ అంకెలను చేర్చడం మొదలుపెట్టాడు. ఈరోజు మైక్ తనకు అవసరమైన అకౌంటింగ్ విశ్లేషణ కన్నా జటిలమైన ఆధునాతనమైన విశ్లేషణ చేయగల స్థితికి చేరుకున్నాడు. $1 బిలియన్ వ్యాపారం అతను నడుపుతున్నాడు. మరి అంత జటిలమైన విశ్లేషణ నాకు తెలియదు, ఎందుకంటే నా వ్యాపార సామ్రాజ్యం వాడికన్నా చిన్నది. అయితేనే మా ఇద్దరి సులభమైన ఒకే ఆర్థిక పునాది. ముందు ముందు రాబోయే పేజీలలో మైక్ వాళ్ళ నాన్న మా కోసం గీసిన సాధారణ చిత్రాలనే మీ ముందు ఉంచబోతున్నాను. అవి ఎంతో సరళంగా ఉన్నప్పటికీ ఆ రేఖాచిత్రాలు ఇద్దరు చిన్నపిల్లలకు లోతుగా దృఢంగా ఉన్న పునాదుల మీద ధనరాశులతో నిండి ఒక గొప్ప భవనాన్ని నిర్మించడానికి దారి చూపాయి. నియమం 1, మీరు ఆస్తులకి అప్పులకి మధ్యనున్న తేడాను తెలుసుకోవాలి. అంతేకాక మీరు ఎప్పుడు ఆస్తులనే కొనాలి. మీరు ధనికులు కాదలుచుకుంటే ఇదొక్కటి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొట్టమొదటి నియమం. ఇదొక్కటే నియమం, ఇది చూడటానికి చాలా సాదాసీదగా కనిపిస్తుంది, కానీ చాలామందికి ఈ నియమం ఎంత గంభీరమైనదో తెలియదు, ఎందుకంటే వారందరికీ ఆస్తులకి అప్పులకి మధ్యనున్న వ్యత్యాసం తెలియదు గనక. ధనికులు ఆస్తులను సంపాదిస్తారు, పేదవారు మధ్యతరగతి వారు అప్పులను అర్జిస్తుంటారు, కానీ వారు వాటినే ఆస్తులని అనుకుంటుంటారు. మా రిచ్ డాడ్ నాకు మైక్కు ఇలా వివరిస్తున్నప్పుడు అతను మాతో తమాషాకు అలా అంటున్నాడని అనుకున్నాం. ధనికులుగా మారే రహస్యం తెలుసుకోవాలని మేము యువకులుగా ఆతురతతో ఉన్నప్పుడు కూడా ఆయన ఇచ్చిన సమాధానం అదే. అది ఎంత సులభంగా కనిపించిందంటే దాని గురించి ఆలోచించడానికి మేము చాలా కాలం ఆగవలసి వచ్చింది. ఆస్తి అసెట్ అంటే ఏమిటి అడిగాడు మైక్. దాని గురించి ఇప్పటి నుంచి ఆలోచించకు అన్నాడు రిచ్ డాడ్. ప్రస్తుతానికి ఐడియా నీ బుర్రలో ఇంకని, దానిలోని సరళతను నువ్వు అవగాహన చేసుకోగలిగితే ఆ భావం ఎంత సరళంగా ఉందో నువ్వు అర్థం చేసుకున్నాక నీ జీవితానికి ఒక ప్రణాళిక అంటూ ఏర్పడుతుంది. నీకు ఆర్థిక ఇబ్బందులంటూ ఏమీ ఉండవు, అది మరీ సీదాసాదాగా ఉంటుంది కనుక దాన్ని గుర్తించలేకపోతారు అంటే మీ ఉద్దేశం. మేము తెలుసుకోవాల్సిందల్లా ఆస్తుల గురించేనా, ఆస్తులు సంపాదిస్తే ధనుకులం అవుతామా, అంత సులభమా అని నేను అడిగాను. రిచర్డ్ అంగీకారంగా తల ఊపాడు. అవును అది అంత సులభం. సరే అది అంత సులభం, మరి అలా అయితే ప్రతి ఒక్కరూ ధనికులు కావటం లేదే మళ్ళీ అడిగాడు. రిచర్డ్ నవ్వాడు. ఎందుకంటే జనానికి ఆస్తులకి అప్పులకి మధ్యన ఉన్న తేడా తెలియదు కనుక. నేను ఇలా అడిగినట్లు నాకు జ్ఞాపకం. వయసు వచ్చిన వాళ్ళు అంత మురుకులుగా ఎలా ఉంటారు, అది అంత సులభమైనప్పుడు, దానికంత ప్రాధాన్యం ఉన్నప్పుడు ప్రతి వారు దాన్ని తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? మరి రిచర్డ్ ఆస్తులంటే ఏమిటో, అప్పులంటే ఏమిటో మాకు వివరించడానికి కొద్ది నిమిషాలే పట్టింది. నాకు వయసు వచ్చాక పెద్దవాళ్ళకి నియమం అర్థమయ్యేటట్లు చెప్పడం కష్టమైంది. ఎందుకంటారా? ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం చురుగ్గా ఉంటారు. నేను చాలామంది విషయంలో ఒకటి గమనించాను, ఎంతో సులువుగా కనిపించే విషయాలను వాళ్ళు అర్థం చేసుకోలేదు. దానికి కారణం వారు నేర్చుకున్న పద్ధతి భిన్నంగా ఉండడం వల్లనే. వారికి నేర్పింది చదువుకున్న వృత్తి నిపుణులు, బ్యాంకులో పనిచేసిన ఆఫీసర్లు, అకౌంటెంట్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఆర్థిక శాస్త్ర నిపుణులు లాంటి వారు. పెద్దవాళ్ళని వాళ్ళు నేర్చుకునేదంతా మర్చిపోమనడం లేదా మళ్ళీ వాళ్ళని పిల్లలుగా మారమని చెప్పడం చాలా కష్టం. ఒక వయసు వచ్చిన వాడు సులభతరమైన నిర్వచనాలపై తన దృష్టి సారించడం మూర్ఖత్వం అని అనుకుంటాడు. రిచ్ డాడ్ KISS కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్ సిద్ధాంతాన్ని నమ్మాడు. అందుకే అతను మాలాంటి ఇద్దరు చిన్నపిల్లల కోసం దాన్ని సులభంగానే మేము నేర్చుకునేలా ఉంచాడు. దానివల్లనే మా ఆర్థిక పునాది బలంగా నిలబడింది. అయితే దేనివలన గందరగోళం తలెత్తుతుంది, ఇబ్బందులు ఎలా వస్తున్నాయి, ఎంతో సులువుగా అర్థమయ్యే అంశం అతి కష్టంగా ఎలా మారుతుంది, వాస్తవంలో నష్టం కలిగిస్తూ మనకి భారం అనిపించే ఆస్తులను ఎవరైనా ఎందుకు కొంటారు? దీనికి సమాధానం మనం ప్రాథమిక దశలో నేర్చుకున్న విద్యలో ఉంది. మనం మన దృష్టి ఎప్పుడు అక్షరాస్యత అనే పదంపై ఉంచుతాం, అంతేకాని ఆర్థిక అక్షరాస్యత పైన కాదు. వేటిని ఆస్తులని సంపద అని అంటారు, లేదా మనకి నష్టం కలిగించేవి భారంగా మారేవి ఏవి? మాటల ద్వారా వీటిని ఆస్తులు అప్పులను నిర్మించలేం. నిజంగా మీరు గందరగోళంలో పడాలనుకుంటే ఒక డిక్షనరీ తీసుకొని అందులో ఈ పదాలకు ఆస్తులు, అసెట్స్, అప్పులు, లయబిలిటీస్ అర్థాలు వెతకండి. ఒక సుశిక్షితుడైన అకౌంటెంట్కు వాటి నిర్వచనాలు సరిగ్గానే ఉన్నాయని అనిపించవచ్చు, కానీ ఒక సాధారణ వ్యక్తికి అవి అర్థం కావు. అయినప్పటికీ మనకు వయసు వచ్చి పెద్దవాళ్ళం అయ్యాక మనలోని అతిశయం ఏదైనా ఒక విషయం అర్థం కావటం లేదని అనడానికి అంగీకరించదు. మా చిన్నతనంలో మాకు వివరిస్తూ రిచర్డ్ సంపదని మాటలలో నిర్మించలేం, అంకెలలో చెప్పవచ్చు. మీరు అంకెలను చదవలేకపోతే ఆస్తులకి నేలలో తవ్వి ఉన్న గోతికి మధ్యనున్న తేడాన్ని తెలుసుకోలేరు అన్నాడు. అకౌంటింగ్లో అంకెలు ముఖ్యం కాదు, కానీ ఆ అంకెలు మీకేం చెప్తాయనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది పదాలలాగే ఉంటుంది, విడి పదాలకు విలువ లేదు, కానీ ఆ పదాలను ఏర్చుకూర్చి చెప్పే కథనంలో ఉంటుంది గొప్పతనం అంటాడు మా రిచర్డ్. చాలామంది చదువుతారు కానీ పూర్తిగా అర్థం చేసుకోరు. ఇంగ్లీష్లో దాన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటారు. చదివిన దాన్ని అర్థం చేసుకొని ఇమర్చుకునే శక్తి అది. ఇది అందరిలో ఒకే రకంగా ఉండదు, మనలో ఈ గ్రహణ శక్తి ఒక్కొక్కరికి ఒక్కోలో ఉంటుంది. ఉదాహరణకి నేను ఈ మధ్యన ఒక కొత్త వీడియో రికార్డ్ ప్లేయర్ కొన్నాను. VCRను ఎలా వాడాలో చెప్పేందుకు దానితో పాటే అన్ని సూచనలు కొన్న ఒక పుస్తకం ఇచ్చాడు. నేను చేద్దాం అనుకున్నదల్లా శుక్రవారం రాత్రి చూపించే నాకు ఇష్టమైన టీవీ కార్యక్రమాన్ని రికార్డు చేయడం. అయితే VCR ఎలా వాడాలో తెలుసుకోవడం కోసం ఆ మాన్యువల్ చదివాక ఇంచుమించు పిచ్చివాడినైనా. నా ప్రపంచంలో VCR వాడటం కన్నా దుర్లభమైన పని ఇంకొకటి లేదు. మాన్యువల్లోని ప్రతి అక్షరం చదవగలను, కానీ ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. పదాలు గుర్తుపట్టడంలో ఏ గ్రేడు, వాటిని అర్థం చేసుకోవడంలో ఎఫ్ గ్రేడ్ నాకు వచ్చాయి. డబ్బుకు సంబంధించిన చాలామంది విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. నువ్వు ధనికుడు అని కాదలుచుకుంటే ముందు అంకెలు చదవగలగాలి, వాటిని అర్థం చేసుకోగలగాలి. నేను ఈ విషయాన్ని మరి రిచర్డ్ చెప్తుండగా కనీసం 1000 సార్లు విని ఉంటాను. నేను ఇంకోటి కూడా విన్నాను, ధనికులు ఆస్తులు కూడగడుతుంటారు, పేదవారు మధ్యతరగతి వారు అప్పుల బరువు బాధ్యతలను తలకెత్తుకుంటారు. ఆస్తులకు బరువు బాధ్యతలకు మధ్యనున్న తేడాను ఈ విధంగా చెప్పవచ్చు. చాలామంది అకౌంటెంట్లు, ఆర్థిక శాస్త్ర నిపుణులు ఆ పదాలకు చెప్పే నిర్వచనాలను ఒప్పుకోరు, కానీ సులభమైన ఆ రేఖాచిత్రాలు ఇద్దరు పిల్లలకు బలమైన ఆర్థిక పునాదాలు వేయటంలో చాలా తోడ్పడతాయి. మరి చిన్నపిల్లలు సులువుగా అర్థం చేసుకునేటందుకు మా రిచ్ డాడ్ వీలైనంత వరకు బొమ్మల ద్వారానే అంత చెప్పేవాడు, అతి తక్కువగా మాటల్లో వివరించేవాడు. కొన్ని సంవత్సరాల దాకా అతను అంకెలు వాడనే లేదు. ఇది ఆస్తి యొక్క నగదు కదలిక, క్యాష్ ఫ్లోకు ఉదాహరణ. ఆదాయం, ఖర్చుల తీరు చెప్తూ దొరకగల నగదును క్యాష్ ఫ్లో అని చెప్పుకోవచ్చు. ఒక ఇన్కమ్ స్టేట్మెంట్, దీన్నే తరచూ లాభ నష్టాల నివేదిక అని అంటుంటారు. అది ఆదాయాన్ని, వ్యయాన్ని, రావాల్సిన డబ్బుని, పోవాల్సిన డబ్బుని చూపిస్తూ ఉంటుంది. దిగువన వచ్చిన పటం ఒక బ్యాలెన్స్ షీట్, ఆస్తుల పట్టి, ఆస్తి అప్పుల పట్టి. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ పట్టి ద్వారా ఆస్తులను అప్పులను సమదృష్టితో చూసే వీలు కలుగుతుంది. ఆర్థిక విషయాలలో అనుభవం లేని చాలామందికి ఇన్కమ్ స్టేట్మెంట్కి, బ్యాలెన్స్ షీట్కి మధ్య ఉన్న సంబంధం తెలియదు. ఆ సంబంధం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక ఇబ్బందులు కలగడానికి ప్రధాన కారణం ఆస్తులకు, బరువు బాధ్యతలకు మధ్యనున్న తేడాను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. ఆ రెండు పదాలకు ఇచ్చే నిర్వచనంలోనే అవి కలిగజేసి గందరగోళానికి కారణం కనిపిస్తుంది. మీరు గందరగోళంలో పడాలని కోరుకుంటే డిక్షనరీ తీసుకొని అందులో ఆస్తులు అప్పులు పదాలకు అర్థం ఏమిటో చూడండి. అకౌంటెంట్లుగా శిక్షణ పొందిన వారికి అదంతా అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ ఒక సామాన్యుడికి అదేదో విదేశీ భాష మాండరిన్లో రాసినట్లుంటుంది. మీరు నిర్వచనంలోని పదాలను చదవగలరు, కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని జీర్ణించుకోవడం చాలా కష్టం. అందుకే నేను ఇంతకుముందు చెన్నట్లు మరి ఇచ్చాడు మా ఇద్దరికి ఆస్తులు మీ జేబులో డబ్బు నింపుతాయి అని చెప్పేవాడు. చక్కగా అతి సులభమైన వాడుక భాషలు. ఇది అప్పు బరువు బాధ్యత యొక్క క్యాష్ ఫ్లోకు ఉదాహరణ. లయబిలిటీస్ కింద అప్పులు, తనఖాలో ఉన్న ఆస్తులు, ముందు ముందు పెట్టవలసిన ఖర్చులు లాంటివి వస్తాయి. ఆదాయం, వ్యయం. ఆస్తులు అప్పు బరువు బాధ్యతలు, అప్పులు బరువు బాధ్యతల నుంచి వ్యయం అనేది పోతుంది. ఇప్పుడు ఆస్తులు అప్పుల బొమ్మల ద్వారా స్పష్టం చేయబడింది కనుక వాటికి మాటల్లో నేనిచ్చే నిర్వచనాలను మీరు సులభంగా అర్థం చేసుకోగలరు. ఆస్తి అనేది నా జేబులో డబ్బు ఉంచుతుంది, అప్పు లయబిలిటీ అనేది నా జేబులోంచి డబ్బు తీసేస్తుంది. మీరు తెలుసుకోవాల్సిందంతా ఇంతే. మీరు ధనికులు కావాలనుకుంటే మీ జీవితాన్ని ఆస్తులు కొనడంలో గడపండి. మీరు బీదవారిగా, మధ్యతరగతి వారిగా ఉండాలనుకుంటే మీ జీవితాన్ని అప్పులు చేస్తూ, బరువు బాధ్యతలను పెంచుకుంటూ గడపండి. ఆస్తులకు అప్పులకు మధ్యనున్న వ్యత్యాసం తెలియకపోవడం వల్లనే చాలామంది జీవితాంతం డబ్బు కోసం కష్టాలు పడుతుంటారు. ఆర్థిక ఇబ్బందులకు మూల కారణం నిరక్షరాస్యత, అటు పదాలని కానీ ఇటు అంకెలని కానీ అర్థం చేసుకోకపోవటమే. డబ్బు కోసం ఎవరైనా బాధపడుతుంటే అక్షరాల్లో కానీ అంకెల్లో కానీ ఏదో ఉందని, దాన్ని వాళ్ళు చదవలేకపోతున్నారని గ్రహించాలి. ఏదో విషయం వాళ్ళకి సరిగ్గా అర్థం కావడం లేదు. ధనికులు ఎప్పుడు ధనవంతులుగానే ఉంటుంటారు, ఎందుకంటే డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న వారందరికంటే వీరికి వివిధ రంగాలలో పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కనుక మీరు ధనికులం అవుదామని, మీ సంపాదనను కాపాడుకుందామని అనుకుంటే మీరు ఆర్థిక అక్షరాస్యత సాధించడం చాలా ముఖ్యం. డబ్బుకి సంబంధించిన పదాలే కాదు, అంకెలు కూడా అర్థం చేసుకోగలగాలి. రేఖా చిత్రాల్లోని బాణం గుర్తులు నగదు ప్రవాహాన్ని, క్యాష్ ఫ్లోను అంటే డబ్బు ఖర్చు ఆయా తీరుని సూచిస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క అంకెలను మాత్రం చూస్తే మనకు పూర్తిగా అర్థం కాదు, పదాల ద్వారా కూడా అంతా మనకు అర్థం కాదు కదా. మనం కథను పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. ఏ ఆర్థిక నివేదికలోనైనా అంకెలు చదవటం అంటే అందులో ఫ్లాట్ని కథని వెతుక్కోవటం అన్నమాట. వ్యయం ఎలా అవుతుంది, డబ్బు ఖర్చు వేటి మీద అవుతుంది అన్న కథ తెలుసుకోవాలి. 80% కుటుంబాలలో ఈ డబ్బు సంపాదన కథలో ధనికులం అవుదామని అందరూ ఎంతో కష్టపడుతుంటారు. వీళ్ళు కష్టాలు పడటానికి కారణం వీళ్ళు అసలు డబ్బు సంపాదించలేకపోతున్నారని కాదు, అసలు కారణం వీళ్ళు జీవితాంతం ఆస్తులు పెంచుకోవడానికి బదులు బరువు బాధ్యతలను కొంటుంటారు. ఉదాహరణకి ఈ కింది పటాన్ని చూడండి. ఒక పేదవాడు లేదా పని లేకుండా ఇంటి పట్టు నుండే ఒక యువకుడి విషయంలో క్యాష్ ఫ్లో తీరును ఇది చూపిస్తుంది. ఉద్యోగం నుంచి ఆదాయం వస్తుంది. ఆదాయం పన్నులు, తిండి, ఇంటి అద్దె, అవి మిగిలిపోను, బట్టలు, వినోదం, వాహనం, ఇవన్నీ వాడకం వ్యయం ద్వారా అయిపోయిన తర్వాత ఆస్తులు అప్పుల కాడికి వస్తుంది. అక్కడ ఏమీ మిగలదు. ఈ కిందనున్నది ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితంలోని క్యాష్ ఫ్లోకి ఉదాహరణ. ఉద్యోగం నుంచి ఆదాయం వస్తుంది, ఆదాయం నుంచి వ్యయం, వ్యయం నుంచి అప్పులు, ఆ అప్పులు మళ్ళీ వ్యయంలోకి వెళ్తాయి. ఉద్యోగం, ఆదాయం, నెల జీతం, వ్యయం, పన్నులు, తాకట్లు, నెల తప్పనిసరి ఖర్చు, తిండి, బట్టలు, వివిధం, ఆస్తులు ఏమీ ఉండవు, అప్పు తాకట్టు, వినియోగ వస్తువుల కోసం చేసిన అప్పులు, క్రెడిట్ కార్డులు. ఇది ఒక ధనికుని క్యాష్ ఫ్లో తీరును సూచించే రేఖాచిత్రం. ఆదాయం, వ్యయం, ఆస్తులు, అప్పులు. ఆస్తుల నుంచి అతనికి ఆదాయం వస్తుంది. ఆదాయం డివిడెండ్లు, వడ్డీ, అద్దెల రాబడి, రాయల్టీస్. వ్యయం ఏమీ లేదు. ఆస్తులు స్టాక్లు, బాండ్లు, నోట్స్, స్థిరాస్తులు, మేధా సంపద. ఎంతో స్పష్టంగా, సరళంగా, సులభతరంగా ఉన్నాయని మీరు కూడా ఒప్పుకుంటారు. ప్రతి వారికి తిండి కానీ, ఇంటి కానీ, బతుకు వెళ్ళదీయటానికి కానీ ఏవో ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. నిరుపేద మధ్యతరగతి ధనికుల జీవితాల్లో క్యాష్ ఫ్లో తీరు ఎలా ఉంటుందో ఆ రేఖాచిత్రాలు మనకు వివరిస్తాయి. ఆ క్యాష్ ఫ్లో ఒక్కటే కథంతా చెప్తుంది. వారి జీవితాల్లో డబ్బు ఎలా వస్తుందో, డబ్బు ఎలా పోతుందో తెలియజేస్తుంది. ఆయా తరగతులకు చెందిన వ్యక్తులు తమ డబ్బును ఎలా వినియోగిస్తారో, ఒకసారి డబ్బు తమ చేతిలోకి
వచ్చాక దానితో ఏం చేస్తారు అనేది కథ మనకు చెప్తుంది. చాలామంది ఆలోచన విధానంలో ఉన్న లోపం చూపించడానికి నేను అమెరికాలోని గొప్ప ధనవంతుల కథతో నా ప్రస్తావన ప్రారంభించాను. డబ్బు అన్ని సమస్యలను పరిష్కరించగలదని అనుకోవడంలో ఆ లోపం ఉంది. అందుకే ఎవరైనా అతి త్వరగా ధనికులు కావడానికి మార్గం ఏమిటి అని నన్ను అడిగినప్పుడు నేను గాభారపడుతుంటాను. ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అడిగినప్పుడు కూడా నేను అప్పుల్లో ఉన్నాను, అందుకే నాకు డబ్బు ఎక్కువగా సంపాదించవలసిన అవసరం ఉంది అని అందరూ అంటుండడం నేను తరచూ వింటుంటాను. కానీ డబ్బు ఎక్కువగా ఉన్నంత మాత్రమే సమస్య పరిష్కారం అవ్వదు. నిజానికి దానివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. విషాదకరమైన మానవ బలహీనతలను డబ్బు వెలికి తీస్తుంది. మనకు తెలియకుండా మరుగున పడి ఉన్న విషయాలను బయటికి లాగుతుంది. అందుకే ఎవరికైనా వారసత్వంగా ఆస్తి సంక్రమించో లేక ఒక లాటరీ గెలుపొందో హఠాత్తుగా డబ్బు చేతిలోకి వచ్చినప్పుడు అది వచ్చిన దారంటే త్వరలోనే పారిపోతుంది. వాళ్ళు మళ్ళీ మొదటికి వస్తారు. అంతేకాదు, అనేకసార్లు వాళ్ళ ఆర్థిక స్థితి మున్న దానికన్నా ఘోరంగా ఉంటుంది. డబ్బు అనేది మీ బిర్రలో తిరుగుతున్న క్యాష్లో తీరును మరింత తీవ్రంగా పెంచుతుంది. మీ క్యాష్లో స్వరూపం మీకు దొరికినంత ఖర్చు పెట్టడమే అయితే, మీ రాబడి ఎక్కువైన కొద్దీ మీ ఖర్చు కూడా దానికి సమానంగా పెరిగే అవకాశం ఉండొచ్చు. అందుకే మూర్ కూడా వాడి డబ్బు ఒక చోటు చేరితే అక్కడ ఒక బ్రహ్మాండమైన పార్టీ ఉంటుంది అనే నానుడు ఏర్పడింది. విద్యకు సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించినవి నేర్చుకోవడానికి మనం స్కూల్కి వెళ్తుంటాం అని అలకేసాలు అన్నాను. ఈ రెండింటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మనకున్న వృత్తి నైపుణ్యం మూలంగానే డబ్బు సంపాదించడం నేర్చుకుంటాం. 1960 నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఎవరైనా చదువులో బాగా రాణిస్తున్నప్పుడు ఆ తెలివైన కుర్రాడు తప్పక డాక్టర్ అవుతాడని అందరూ అనుకునేవారు. తరచుగా ఆ కుర్రాన్ని నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావా అని మాత్రం అడిగేవారు కాదు, వాడు డాక్టరే అవుతాడని నిర్ధారించుకునేవారు. దీనికి కారణం డాక్టర్ వృత్తిలో ఉన్నవారికి అత్యధికంగా డబ్బు సంపాదించే అవకాశం ఉండటమే. ఈనాడు డాక్టర్లు డబ్బుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవి నా పగవాడికి కూడా కలగాలని కోరుకోను. బీమా కంపెనీలు వైద్యరంగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఆరోగ్య సంరక్షణ యాజమాన్యం కోసం కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. నష్టపరిహారం కోసం కొందరు కోట్లు ఎక్కుతున్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు. ఈరోజు పిల్లలు బాస్కెట్బాల్ స్టాల్ అవుదాం అనుకుంటున్నారు. సుప్రసిద్ధ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ అంత గొప్ప ఆటగాళ్ళు అవుదాం అనుకుంటున్నారు. కంప్యూటర్ వృత్తి నిపుణులను కానీ, మూవీ స్టార్స్ గాను, రాక్ స్టార్స్ గాను, బ్యూటీ క్వీన్స్ గాను, లేక వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ గాను కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రంగాలలోనే డబ్బు, గౌరవం, పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి కనుక. ఈ కారణం వలనే ఈరోజు స్కూల్లో పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించడం చాలా కష్టమవుతుంది. వృత్తి జీవితంలో విజయం సాధించడానికి పరీక్షలు పాస్ అవడంతో సంబంధం లేదని వారికి ఇప్పుడు తెలుసు. ఒకప్పుడు అలా ఉండేది, కానీ ఇప్పుడు కాదు. డబ్బుకు సంబంధించిన విషయాలు క్షుణ్ణంగా గ్రహించకుండానే విద్యార్థులు స్కూల్స్ వదిలేస్తుండడం వలన కోట్ల మంది చదువుకున్న వారు తమ వృత్తి జీవితాలలో విజయం సాధించినప్పటికీ ముందు ఆర్థిక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. వారు ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు, కానీ వారు తమ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళలేకపోతుంటారు. వారు నేర్చుకున్న విద్యలో డబ్బు సంపాదించడం ఎలాగా అనేది లేకపోవడం కాదు, సంపాదించిన డబ్బును వాడటం ఎలాగా, ఒకసారి సంపాదించినది కాపాడడం ఎలాగా అనేది వారికి తెలియదు. దాన్నే ఆర్థిక సామర్థ్యం అంటారు. అంటే డబ్బు స్వభావాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవటం. ఒకసారి డబ్బు సంపాదించాక దాన్ని ఎలా వాడాలి, దాన్ని మీ దగ్గర నుంచి ఇతరులు లాక్కోకుండా ఎలా కాపాడుకోవాలి, దాన్ని మనం ఎంతకాలం మన దగ్గర ఉంచుకోవచ్చు, ఇంకా మనం సంపాదించిన డబ్బు చేత మన కోసం ఎన్ని పనులు చేస్తూ కష్టపెట్టవచ్చు. మనలో చాలామందికి తాము అధికంగా ఎందుకు కష్టాలు పడుతున్నారో తెలియదు, ఎందుకంటే వారి క్యాష్ ఫ్లో అంటే ఏమిటో తెలియదు కనుక. ఎవరైనా విద్యార్థికులు కావచ్చు, వృత్తిపరంగా విజయం సాధించవచ్చు, కానీ వారికి డబ్బు గురించి ఏమీ తెలియకపోవచ్చు. అటువంటి వారు అవసరమైన దానికన్నా అధికంగా శ్రమిస్తుంటారు, ఎందుకంటే ఎక్కువగా కష్టపడి ఎలా పని చేయాలో వాళ్ళు నేర్చుకున్నారు, కానీ డబ్బు చేత తమ పనులు ఎలా చేయించుకోవాలో తెలుసుకోలేదు. ఈ కథ డబ్బు కోసం మీరు కనే అందమైన కళ ఒక పీడకలగా ఎలా మారుతుందో చెప్తుంది. కష్టపడి పనిచేసే వాళ్ళ కథలన్నీ ఒకే తీరులో ఉన్నట్లు చలన చిత్రాలు చూపిస్తూ ఉంటాయి. కొత్తగా పిల్ల ఎంతో సంతోషంగా ఉంటున్న బాగా చదువుకున్న యువ దంపతులు ఇద్దరు కలిసి ఒక ఇరుకు అపార్ట్మెంట్ గదిని అద్దెకు తీసుకొని అందులో గడుపుతుంటారు. వెంటనే వాళ్ళు విషయం గ్రహిస్తారు. ఇద్దరు కలిసి ఉంటూ ఉండడం వలన వాళ్ళు సొమ్ము ఆదా చేయగలుగుతున్నారు, ఎందుకంటే విడివిడిగా ఉంటే వారికి అయ్యే ఖర్చులే ఇద్దరు కలిసి ఉండడం వలన ఇంచుమించుగా అవుతాయి కనుక. సమస్య ఎక్కడుందంటే వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ మరీ ఇరుకుగా ఉంది. పిల్లలు కావాలనుకుని తాము కళ్ళుగానే ఇల్లు కొనడం కోసం ఇద్దరు డబ్బును ఆదా చేయాలని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఇద్దరికి వచ్చే ఆదాయాలు రెండు. వాళ్ళు తమ కెరియర్లపై ఇక దృష్టి నిలుపుతారు. వాళ్ళ ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఖర్చులు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. చాలామంది విషయంలో వాళ్ళు చెల్లించాల్సిన పన్నులు ఖర్చుల రూపంలో ప్రథమ స్థానంలో ఉంటాయి. చాలామంది అది ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయం పన్ను అనుకుంటారు. కానీ చాలామంది అమెరికన్లు అత్యధికంగా కట్టే పన్ను సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్. ఒక ఉద్యోగస్తుడు తన సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్, మెడికేర్ ట్యాక్స్ కలిపి సుమారుగా 7.5% అని అనుకుంటాడు, కానీ నిజానికి అది 15% ఉంటుంది. ఎందుకంటే అతని యజమాన్యం కూడా అతను చెల్లించిన మొత్తానికి సమానంగా ట్యాక్స్ చెల్లించాలి. దాని సారాంశం ఏమిటంటే ఆ డబ్బుని యజమాని తన ఉద్యోగికి ఇవ్వలేకపోతున్నాడు. అన్నిటికీ మించి మీరు మీ జీవితం నుంచి తీసివేయబడ్డ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ పైన ఆదాయపు పన్ను కూడా చెల్లించవలసి వస్తుంది. ఇది మీ చేతిలోనికి రాని ఆదాయం పైన మీరు చెల్లిస్తున్న పన్ను, ఎందుకంటే మీ జీతంలో పట్టుకున్న ఆ డబ్బు సోషల్ సెక్యూరిటీలోకి తిన్నగా వెళ్ళిపోతుంది. అప్పుడు మీ బరువు బాధ్యతలు ఇంకా పెరుగుతాయి. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే మనం ముందు చెప్పుకున్న యువ దంపతుల కథ వైపే మళ్ళీ దృష్టి మరల్చాలి. ఇద్దరు సంపాదన పెరుగుతూ వస్తుండడం వలన తమ కళ్ళకంటూ నీళ్ళు కొనాలని నిశ్చయించుకుంటారు. అయితే వాళ్ళు సొంత ఇంటికి మారగానే వాళ్ళు ఒక కొత్త పన్ను కట్టవలసి వస్తుంది. దాని పేరే ఆస్తి పన్ను. తర్వాత వాళ్ళు ఒక కొత్త కారు కొంటారు, కొత్త ఫర్నిచర్, కొత్త ఇంటికి కావాల్సిన సామాను కూడా కొంటారు. హఠాత్తుగా వాళ్ళ కళ్ళలోంచి మేల్కుంటారు. తాకట్టు ఉన్న వస్తువులపై చెల్లించాల్సిన రుణాలు, క్రెడిట్ కార్డు మీద చేసిన అప్పు, తదితర బరువు బాధ్యతలు వాళ్లకు గుర్తొస్తాయి. వాళ్ళు ఇప్పుడు నిరంతరం ఉండే ఒక పోటీలో ఇరుక్కున్నారు. వాళ్ళకు పిల్లవాడు పుడతాడు. వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేస్తుంటారు. ఈ ప్రక్రియ పునరావృతం అవుతుంటుంది. వాళ్ళ ఆదాయం పెరుగుతూ వస్తుంటే వాళ్ళ కట్టవలసిన పన్నులు కూడా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. దీన్నే బ్రాకెట్ క్రీప్ అని అంటారు. వాళ్ళకి సమయంలో ఒక క్రెడిట్ కార్డ్ పోస్ట్లో వస్తుంది. దాన్ని వాళ్ళు వాడుతారు, అది కూడా అయిపోతుంది. ఇక దాని మీద అప్పు దొరకదు. అప్పులు ఇచ్చే మరో కంపెనీ వాళ్ళతో ఇలా అంటుంది, వాళ్ళకున్న గొప్ప ఆస్తి వాళ్ళ ఇల్లు అని. దాని ధర ఎంత పెరిగిందో ఎంతో పెరిగిందని ఆ కంపెనీ వాళ్ళకి మంచి క్రెడిట్ ఉంది కనుక బిల్ కన్సాలిడేషన్ అనే అప్పు ఇవ్వడానికి ముందుకొస్తుంది. అధిక వడ్డీ మీద తీసుకున్న వినియోగదారు రుణాన్ని, క్రెడిట్ కార్డు అప్పును ముందుగా తీర్చేయడం తెలివైన పని అని ఆ కంపెనీ వారితో అంటుంది. అదిగాక తమ ఇంటి కోసం చెల్లించే వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. ఆ దంపతులు అలాగే చేస్తారు. అధిక వడ్డీ చెల్లించాల్సిన క్రెడిట్ కార్డులో అప్పు తీర్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు హాయిగా ఊపిరి తీసుకుంటుంటారు. క్రెడిట్ కార్డుల మీద అప్పులు పూర్తిగా తీరిపోయాయి. వాళ్ళు ఇప్పుడు వినియోగదారు రుణాన్ని ఇంటి తాకట్టును మార్చారు. వాళ్ళు చెల్లించవలసిన మొత్తాలు తగ్గుముఖం పడతాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రుణం కాలపరిమితిని 30 సంవత్సరాలకు పెంచారు. వాళ్ళ అప్పు చెల్లించవలసిన వాయిదాలు పెరిగి నెలసరి వాయిదాల మొత్తం తగ్గించి సమస్యలను పరిష్కరించుకోవడానికి వాళ్ళు అతి తెలివైన పనిని ఎన్నుకున్నారు. వాళ్ళకి పొరుగునున్న ఆయన మెమోరియల్ డే సేల్ ఉందని, వస్తువులు తగ్గింపు దొరకు దొరుకుతాయని వెళ్దాం రమ్మని వాళ్ళని పిలుస్తాడు. కొత్త డబ్బు ఆదా చేయడానికి ఇదో సదవకాశం. వాళ్ళు తమలో తాము ఇలా అనుకుంటారు, నేనేం కొనను, ఊరికే చూడడానికి వెళ్తాను. కానీ తమకు నచ్చిన వస్తువు కొనాలనిపించేది కనిపించినప్పుడు దాన్ని కొనటం కోసం ఎందుకైనా మంచిదని తమ క్రెడిట్ కార్డును పర్సులో పెట్టుకుంటారు. నాకు ఎప్పుడు ఇలాంటి యువ దంపతులు తటస్థపడుతూనే ఉంటారు. వాళ్ళ పేర్లు మారవచ్చు కానీ వాళ్ళందరి మన డబ్బు ఇబ్బంది ఒకటే. నేను ఇచ్చే ఉపన్యాసాలకి ఈ విషయంలో నేను ఏం చెప్తానో వినటానికి వాళ్ళు వస్తుంటారు. అధికంగా డబ్బు సంపాదించే ఉపాయం ఏదన్నా మీరు మాకు చెప్పగలరా అని వాళ్ళు నన్ను అడుగుతుంటారు. అదిగా ఖర్చు చేసే అలవాట్ల మూలంగా వాళ్ళకి ఆదాయం కన్నా ఎక్కువ సంపాదన అవసరమవుతుంది. వాళ్ళకున్న అసలు సమస్య ఏమిటో వాళ్ళకి తెలియదు. వాళ్ళ సమస్య డబ్బును సంపాదించడం ఎలాగా అనేది కాదు, తమ దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేయవలసిన సరైన తీరు ఏది అనేది. వాళ్ళకున్న డబ్బు ఇబ్బందులు దానివల్లనే వస్తున్నాయి. దీనికి వాళ్ళ ఆర్థిక నిరక్షరాస్యత కారణం. డబ్బు గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఆస్తికి, అప్పుకి, సంపదకి, బరువు బాధ్యతలకి మధ్యన ఉన్న తేడా వాళ్ళకి అర్థం కాదు. డబ్బు ఎక్కువగా ఉన్నంత మాత్రాన డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ తీరిపోతాయని అనుకోను. అధిక ధనం ఆర్థిక సమస్యలను అరుదుగా పరిష్కరిస్తుంటుంది. అప్పుల్లో ఉన్న వారితో నమిత్రుడు కూడా ఒక నానుడిని పదే పదే అంటుంటాడు. మీకోసం మీరు ఒక గొయ్యి తవ్వారని, అందులో మీరు పడ్డారని మీకు అనిపిస్తే వెంటనే గొయ్యి తవ్వడం ఆపండి. నా చిన్నతనంలో మా నాన్న జపాన్ దేశస్తులను 3 శక్తుల గురించి తెలుసుకోమని మాకు చెప్పాడు. కత్తికున్న శక్తి, రత్నానికి ఉన్న శక్తి, అద్దానికి ఉన్న శక్తి. శక్తివంతమైన ఆయుధాలకు కత్తి ప్రతీక. అమెరికా ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం $1,000,000,000 ఖర్చు పెట్టింది. అందుకే అది ఈనాడు సైనిక బలంలో అగ్రగా దేశమిగా ఉంది. డబ్బుకున్న శక్తికి రత్నం ఒక ప్రతీక. ఈ నాణంలో కొంతవరకు నిజముంది. ఒక స్వర్ణ సూత్రాన్ని గుర్తుంచుకోండి, ఎవరి దగ్గర బంగారం ఉంటుందో అతడి శాసనాలు చేస్తాడు. అద్దం ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. జపాన్ దేశం ప్రాచీన కథ ప్రకారం ఆత్మజ్ఞానం 3 అన్నిటికన్నా విలువైనది. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు తరచూ డబ్బుకున్న శక్తి చేత నియంత్రించబడి ఉంటారు. వాళ్ళు పొద్దున్నే లేచి కష్టపడి పనిచేయడానికి పనిలోకి వెళ్తుంటారు. వాళ్ళు చేస్తూ వస్తున్నది తెలివైన పని కాదా అని తమను తాము ఎప్పుడు ప్రశ్నించుకోరు. డబ్బు గురించి పూర్తిగా తెలియకపోవడం చేత అనేక మంది డబ్బు ఒకే ప్రబలమైన శక్తి అని అనుకుని దాని చేత నియంత్రింపబడడానికి ఒప్పుకుంటారు. డబ్బుకున్న శక్తిని తమకు విరుద్ధంగా వాళ్ళు వాడుతుంటారు. అయితే అద్దానికి ఉన్న శక్తిని వాడుకుని ఉంటే వాళ్ళు తమని తాము ఇలా ప్రశ్నించుకునేవారు, ఇలా చేయడంలో అర్థం ఏమైనా ఉందా? అనేకసార్లు తమలోని దాగి ఉన్న తెలివితేటలను ప్రతిభను విశ్వసించకుండా అనేక మంది గుంపుని అనుసరిస్తారు. ప్రతి ఒక్కడూ ఆ పని చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా అవే పనులు చేస్తుంటారు. ఒకరిని ప్రశ్నించే బదులు వారిని అనుసరిస్తుంటారు. తరచూ అర్థం చేసుకోకుండా అని చెప్పిందే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. మీ పెట్టుబడిని బహుముఖం చేయండి, లేదా మీ ఇల్లు మీకున్న గొప్ప ఆస్తి. మీ ఇంటి మీద మీరు పెట్టింది అత్యంత అధికమైన పెట్టుబడి. మీరు రుణాలు ఎక్కువగా తీసుకోవడం వలన మీకు పనుల భారం తగ్గుతుంది. స్థిరమైన ఉద్యోగం వెతుక్కోండి, పొరపాట్లు చేయకండి, ప్రమాదాల్లో ఇరుక్కోకండి. అందరి ముందు మాట్లాడాలంటే కలిగే భయం చావంటే కలిగే భయం కన్నా ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. బహిరంగ ఉపన్యాసం చేయాలంటే భయపడడానికి కారణాలు అనేకం అని మానసిక విద్యలు చెప్తుంటారు. వెళ్ళగొడతారేమోనన్న భయం, ఒంటరిగా మిగిలిపోతామన్న భయం, అపహేళన చేస్తారన్న భయం, బహిష్కృతులమవుతున్న భయం 10 మంది ముందు మాట్లాడకుండా చేస్తుంది. అందరితో కలియకుండా విడిగా ఉండిపోతామన్న భయం మూలాన చాలామంది తమ సమస్యల పరిష్కారానికి కొత్త మార్గాలు కొనుక్కోరు. అందుకే మా చదువుకున్న నాన్న జపాన్ దేశస్సులో అద్దానికి ఉన్న శక్తిని అత్యధికంగా గౌరవించేవారని చెప్పాడు. ఎందుకంటే మనం మానవ జాతికి చెందిన వారం. అద్దంలోకి చూసినప్పుడే నిజాన్ని గ్రహించగలం. చాలామంది జాగ్రత్త ప్రమాదంలో పడకు అని హెచ్చరించడానికి ముఖ్య కారణం వాళ్ళు భయపడుతూ ఉండటం వల్లనే. అది ఏ విషయమైనా కావచ్చు, ఆటలు, మానవ సంబంధాలు, వృత్తి, ధనం అన్నిటికీ వర్తిస్తుంది. సమాజం నుంచి వెలివేయబడతామన్న ఈ భయం మూలానే ప్రజానికం అందరికీ అనుగుణంగా నడుచుకుంటారు. ప్రజాదరణ పొందిన అభిప్రాయాలను కానీ జనప్రియమైన ఆలోచన ధోరణులను కానీ వారు ప్రశ్నించారు. వాటిలో కొన్ని మీ ఇల్లే ఒక సంపద, బిల్ కాన్సల్టేషన్ లోన్ తీసుకొని అప్పులోంచి బయటపడండి, బాగా కష్టపడి పనిచేయండి, అది పదోన్నతిని తెచ్చిపెట్టగలదు. ఏదో ఒకనాడు నేను కంపెనీకి ఉపాధ్యక్షుని అవుతాను, సొమ్ము ఆదా చేయండి, నా జీతం పెరగగానే నేను ఇంతకన్నా పెద్ద ఇల్లు కొంటాను, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది, టికల్ మీ ఎల్లో బొమ్మలు ప్రస్తుతం స్టాక్లో లేవు, కానీ నా దగ్గర ఒకే ఒక బొమ్మ ఉంది, దాన్ని విడిగా మరో వినియోగదారు కోసం దాచాను, ఆయన దాన్ని కొనుక్కోవడానికి ఇంకా రాలేదు. అనేక ఆర్థిక సమస్యలకు డబ్బు ఇబ్బందులకు మూల కారణం నలుగురు నడిచే దారిని నడవాలని అనుకోవటం, ఇరుగు పొరుగులను చూసి వారు విలాసవంతమైన జీవన విధానాన్ని అనుసరించడం, అప్పుడప్పుడు భయపడటానికి బదులుగా మనలో దాగి ఉన్న తెలివితేటలకు అనుగుణంగా ప్రవర్తించడానికి మనమంతా అద్దంలోకి తొంగి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు మైక్కు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి మాకు స్కూల్లో సమస్యలు ఎదురయ్యాయి. మేము చెడ్డవాళ్ళమేం కాదు, మాకు మేముగా మంద నుంచి విడిగా ఉండాలని మాత్రం అనుకున్నాం. స్కూల్ అయ్యాక సెలవు దినాల్లో మేము మైక్ వాళ్ళ నాన్న కోసం పనిచేసేవాళ్ళం. మా పని అయ్యాక నేను మైక్ కొన్ని గంటల సేపు మైక్ వాళ్ళ నాన్న టేబుల్ ముందు గడిపేవాళ్ళం. ఆ సమయంలో ఆయన తన బ్యాంకర్లు, లాయర్లు, అకౌంటెంట్లు, బ్రోకర్లు, పెట్టుబడిదారులు, మేనేజర్లు, ఉద్యోగులతో చర్చలు జరిపేవాడు. మైక్ వాళ్ళ నాన్న తన 13 ఏటనే స్కూల్ విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన బాగా చదువుకున్న ఎందరికో మార్గదర్శకం వహిస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు, సూచనలు ఇస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళంతా ఆయన పిలిచిన వెంటనే హాజరయ్యేవాళ్ళు. ఆయనకి నచ్చిన పని చేయడానికి భయపడేవాళ్ళు. ఆయన గుంపులో గోవిందమా అనడానికి ఇష్టపడలేదు. బుర్రకు పదును పెట్టి ఆలోచించేవాడు, తన ఆలోచనల్ని ఆచరణలో పెట్టేవాడు. మనం ఈ పని ఇలాగే చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ పని చేసే తీరు ఇదే కనుక లాంటి మాటలను అసహించుకునేవాడు. ఆయన చేయలేను అనే మాటను కూడా గర్హించేవాడు. ఆయన చేత మీరు ఏదైనా పని చేయించుకోదలుచుకుంటే ఈ పని మీరు చేయగలరని అనుకోను అని మాత్రం ఆయనతో అనండి. మా స్కూల్ కాలేజీ చదువులలో అన్ని సంవత్సరాలు నేర్చుకున్న దానికన్నా నేను మైక్ ఆయన సమావేశాలలోని కూర్చొని నేర్చుకున్నది ఎక్కువ. మైక్ వాళ్ళ నాన్న స్కూల్లో చదువుకోలేదు, కానీ డబ్బు గురించి ఆయన ఎంత నేర్చుకున్నాడు, అందుకే విజయం సాధించగలిగాడు. ఆయన మళ్ళీ మళ్ళీ మాతో అంటుంటేవాడు, ఒక తెలివిగలవాడు తనకన్నా తెలివైన వారిని పనిలోకి తీసుకుంటాడు. ఈ విధంగా నాకు మైక్కు ఎన్నో గంటలు ఆయన మాటలు వినే అవకాశం కలిగింది. ఈ ప్రక్రియలో వివేకవంతుల దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాం. దీని మూలంగానే నేను మైక్ మా మాస్టర్లు చెప్పే పిడివిధాన్ని తప్పించుకోగలిగాం. అది కొన్ని సమస్యలను తెచ్చిపెట్టింది. ఎప్పుడైనా మా మాస్టర్ మంచి గ్రేడ్లు సంపాదించలేకపోతే మీరు ఏ లేఖంలో బాగా రాణించలేరు అని మాతో అన్నప్పుడు నేను మైక్ కనుబొమ్మలు మాత్రం ఎగురవేసేవారు. మూస పద్ధతులని అనుసరించమని, ఉన్న నియమాలను ఉల్లంఘించవద్దని మాకు బోధించినప్పుడు స్కూల్లోని విద్యా విధానం సృజనాత్మక శక్తిని ఎలా నిర్వీర్యం చేస్తుందో మేము గ్రహించగలిగాం. యజమానులకు బదులుగా మంచి ఉద్యోగస్తులను తయారు చేయడం కోసం స్కూళ్ళు రూపొందించబడ్డాయని మా రిచర్డ్ మాతో ఎందుకన్నాడో మాకు అర్థం అవసాగింది. అప్పుడప్పుడు మైక్ కానీ నేను కానీ మాకు పాఠాలు చెప్పే ఉద్యోగాలు, మేము చదివిన చదువులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, లేక మాకు డబ్బు గురించి దాని ఉపయోగం గురించి పాఠాలు ఎందుకు చెప్పలేదని అడిగేవాళ్ళం. మాకని ప్రశ్నకు వాళ్ళు తరచూ ఇచ్చే సమయం డబ్బు ముఖ్యం కాదని, మేము మా చదువులో బాగా రాణిస్తే డబ్బు దానంతట అదే వస్తుందని. డబ్బు కొనే శక్తి గురించి మాకు ఎక్కువగా తెలిసిన కొద్దీ మేము మా ఉపాధ్యాయులు సహాధ్యాయుల నుంచి దూరం కాసాగం. మా చదువుకున్న నాన్న గ్రేడ్ల కోసం నన్ను ఎప్పుడు బలవంతం చేయలేదు, అలా ఎందుకు చేయలేదని అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. కానీ మేము డబ్బు గురించి వాదించుకునే వాళ్ళం. నాకు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి బహుశా మా అమ్మ నాన్నకన్నా డబ్బు విషయంలో నా పునాదే గట్టిదని చెప్పగలను. నాకు లెక్క రాయడం తెలుసు. టాక్స్ అకౌంటెంట్లు, కార్పొరేట్ అటర్నీలు, బ్యాంకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పెట్టుబడిదారులు చెప్పేది విన్నాను. మా నాన్న మా ఉపాధ్యాయులతో మాట్లాడేవాడు. ఒకనాడు మా నాన్న మా ఇంటి మీద తను పెట్టిన పెట్టుబడి ఎందుకు అన్నిటికన్నా గొప్ప పెట్టుబడి నాకు చెప్పసాగాడు. ఈ విషయం మీద మా ఇద్దరి మధ్య కాస్త అప్రియమైన వాదన చోటు చేసుకుంది. ఇంటి మీద పెట్టిన పెట్టుబడి నా దృష్టిలో ఎందుకు మంచిది కాదో ఆయనకు వివరించాను. ఇళ్ల మీద పెట్టుబడి గురించి మా రిచ్ డాడ్కి మా పూర్ డాడ్కి భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలను తేడాను కింద ఇచ్చిన రేఖాచిత్రం స్పష్టం చేస్తుంది. ఒక నాన్న ఇంటిని తన ఆస్తి అనుకున్నాడు, మరో నాన్న దాన్ని అప్పుగా భావించాడు. మా నాన్న కోసం క్యాష్ ఫ్లో వెళ్ళే తీరు చూపిస్తూ నేను బొమ్మ గీయడం నాకు జ్ఞాపకం ఉంది. ఇంటిని సొంతం చేసుకోవడానికి చేయవలసిన మరికొన్ని ఖర్చులను కూడా అతనికి చూపించాను. ఒక పెద్ద ఇల్లు కొనాలంటే ఖర్చులు మరింత అధికంగా ఉంటాయి. క్యాష్ ఫ్లో ఖర్చు గడికింద బయటికి పోతూ ఉంటుంది. ఆదాయం ఖర్చు తనఖా స్థిరస్తి పన్నులు బీమా గృహ నిర్మాణాలు వాడే వస్తువులు అప్పు తనఖా. ఈనాడు కూడా ఇంటి విషయాలు వచ్చేసరికి ఇల్లును ఆస్తిగా ఎందుకు పరిగణించకూడదు అంటే అనేక మంది నాతో వాదనకు దిగుతుంటారు. చాలామందికి ఇల్లు వాళ్ళకున్న కాలమే, అదే వాళ్ళ పెట్టుబడి, అత్యధికమైన పెట్టుబడి అని నాకు తెలుసు. ఏమీ లేకుండా ఉండడానికి కన్నా మీకంటూ ఒక ఇల్లు ఉండడం మంచిది, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనే ప్రజాదరణ గల పిడివాదానికి బదులుగా నేను మీతో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను నా భార్య ఇప్పుడు మేము ఉంటే ఇంటికి బదులుగా ఇంకా పెద్ద ఇల్లు మరింత సొగసులు షోకులున్న ఇల్లు కొనవలసి వస్తే అది మా ఆస్తి కింద రాదు. అదొక బరువు బాధ్యత, ఎందుకంటే దానికోసం మా దగ్గర ఉన్న డబ్బు చాలా ఖర్చు పెట్టాలి, మా జేబులు ఖాళీ చేయాలి. అందుకే నా వాదనని మీకు ఇలా వినిపిస్తున్నాను. నిజానికి నేను చెప్పేదానితో మీరంతా ఏకీభవించాలని నేను ఆశించాను, ఎందుకంటే మనకంటూ ఒక చక్కటి ఇల్లు ఉండటం మనల్ని భావేశానికి గురి చేస్తుంది. ఇక డబ్బు విషయానికి వస్తే ఈ భావేశం ఆర్థిక విజ్ఞతని పక్కకు నెట్టేస్తుంది. మనం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆవేశపూరితం చేసే శక్తి డబ్బుకుందని నా స్వానుభవం నుంచి గ్రహించాను. ఇంటి గురించి మాట్లాడాలంటే చాలామంది జీవితాంతం పని చేస్తూ దాన్ని సొంతం చేసుకోవడానికి డబ్బు చెల్లిస్తూనే ఉంటారు. ఇంకోలా చెప్పాలంటే అనేక మంది ఓ ఇల్లు కొన్నాక మరికొన్ని సంవత్సరాల తర్వాత మరో ఇల్లు ఖరీదు చేస్తుంటారు. ఇలా ఇల్లు ఓ ఇల్లు మార్చి ఇంకో ఇల్లు కొన్నప్పుడు అలా గతంలో చేసిన అప్పు తీర్చడానికి ఒక కొత్త 30 సంవత్సరాలు అప్పు చేయవలసి వస్తుంటుంది. వాళ్ళు ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీపై పన్నుల్లో మినహాయింపు వారికి ఉన్నప్పటికీ ఇంటిని తనఖా నుంచి విడిచినప్పటికీ వారు పన్నులు కట్టక మిగిలాక డబ్బులోంచి ఇతర ఖర్చులకు డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఆస్తి పన్నులు, మా ఆవిడ తల్లిదండ్రులు తాముంటున్న ఇంటి మీద పన్ను నెలకు $1,000 పెరగడంతో షాకు తిన్నారు. వాళ్ళిద్దరు రిటైరే కూర్చున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ బడ్జెట్ మీద తాము కట్టాల్సిన ఆస్తి పన్ను పెరగడంతో అంత కట్టే స్తోమత లేక వారి ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది. ఇళ్ల ధరలు ఎప్పుడూ పెరుగుతూ ఉండవు. నా మిత్రులు కొందరు రుణ సహాయం తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. ఇంటి మీద వాళ్ళు తీర్చాల్సిన అప్పు $1,000,000 అయితే ఈనాడు ఆ ఇంటిని అంతే 70 లక్షల కన్నా ఎక్కువ ధర రాదు. మనం జార విడిచిన అవకాశంలోనే మనకు ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు మీ ఇంటి మీద పెట్టారనుకోండి, మీరు మరింత కష్టపడి పని చేయవలసి వస్తుంది, ఎందుకంటే మీ ఖర్చులు పెరుగుతుంటాయి కనుక. మీ ఖర్చులు గడిలో ఖర్చులు బయటపెడుతుంటే ఆస్తి గడిలో చేరడానికి ఏమీ ఉండవు. ఇది క్లాసిక్ మధ్యతరగతి వాళ్ళ క్యాష్ ఫ్లోకి ఉదాహరణ. ఒక యువ దంపతులు తమ ఆస్తి గడిలో ముందుగానే డబ్బు జమ చేసి ఉంటే తర్వాత రాబోయే జీవితకాలం హాయిగా అది తక్కువతో గడిచిపోతుంది. తమ పిల్లల్ని కాలేజీ చదువులకు పంపడం సులభం అవుతుంది. వాళ్ళకున్న ఆస్తులు పెరుగు ఉంటాయి. ఖర్చులను భరించగల స్థితి చేరుకుంటారు. సాధారణంగా ఇంటి మీద దొరికే హోమ్ ఈక్విటీ లోన్ ఇతరత్ర పెరిగే ఖర్చుల కోసం మాత్రం ఉపయోగపడుతుంది. సంక్షిప్తంగా, త్వరలోనే పెట్టుబడులతో రకరకాల వ్యాపార సముచ్చయం, ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ప్రారంభించడానికి బదులుగా ఒక ఇల్లు అది అతి ఖరీదైనది కొనాలనే నిర్ణయం తీసుకోవడం ఒక వ్యక్తి మీద 3 రకాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. సమయ నష్టం, ఆ సమయంలో తదితర ఆస్తులు ధరలు పెరగవచ్చు. అదనపు మూలధనాన్ని నష్టపోవడం, ఇంటిని ఖరీదు చేసే బదులు ఆ ఇంటి నిర్వహణకు అయ్యే ఖర్చులను పెట్టే బదులు ఆ డబ్బును మూలధనంగా వాడవచ్చు. ఆర్థిక పరిజ్ఞానం లోపించడం, తరచూ జనం తమ ఇంటిని సేవింగ్స్ను రిటైర్మెంట్ ప్లాన్లను ఆస్తుల పట్టిలో చూపిస్తుంటారు. పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర ధనం లేదు కనుక వాళ్ళు దేని మీద పెట్టుబడి పెట్టారు దానివల్ల వారికి పెట్టుబడి రంగంలో అనుభవం లేకుండా పోతుంది. వాళ్ళు అనేక మంది పెట్టుబడి ప్రపంచంలో అధునాతనమైన పెట్టుబడిదారు, సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్గా కాలేరు. అన్నిటికన్నా మంచి పెట్టుబడులు సాధారణంగా ఈ అధునాతన పెట్టుబడిదారులకే అమ్ముడవుతుంటాయి. తగిన సమయంలో ఈ అధునాతన పెట్టుబడిదారులు వాటిని అమ్మేసి తాము జాగ్రత్త పడుతూ ఉంటారు. మా చదువుకున్న నాన్న తాలూకు వ్యక్తిగత జమా ఖర్చుల పట్టిక చూస్తే నిరంతరం ఉండే పోటీలో పాల్గొనే వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అతని ఖర్చులు ఎప్పుడు ఆదాయంతో సమానంగా వస్తూ ఉంటాయి. ఒక ఆస్తిలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అతనికి కలగజేయు. దాని ఫలితంగా అతని బరువు బాధ్యతలు, తనఖా వడ్డీ, క్రెడిట్ కార్డు రుణాలు లాంటివి అతనికున్న ఆస్తుల కన్నా అధికంగా ఉంటుంటాయి. ఈ కింది రేఖాచిత్రాలు కొన్ని వేల మాటలు చెప్పలేని కథను మనకు చెబుతాయి. చదువుకున్న నాన్నతాలకు విత్త వివరణ. మరోవైపు మా రిచ్ డాడ్ పర్సనల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పెట్టుబడులకి అంకితమై బరువు బాధ్యతలు తగ్గించుకున్న ఒక వ్యక్తి జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. రిచ్ డాడ్ తాలూకు విత్త వివరణను పునరాలోచిస్తే ధనవంతులు ఎప్పుడు ఇంకా ధనవంతులు ఎందుకు అవుతుంటారో మనకు తెలుస్తుంది. ఆస్తి అసెట్ నిల్వ వరుస కాలం తగినంత ఆదాయాన్ని హాయిగా ఖర్చు పెట్టుకునే వీలు కలిగిస్తూ సృష్టిస్తూనే ఉంటుంది. ఖర్చులు పోగా మిగిలిన ఆదాయ సొమ్ము ఆస్తి అసెట్ నిల్వ వరుసలో తిరిగి పెట్టుబడిగా మారుతుంది. ఆస్తి నిల్వ వరుస ఎలా పెరుగుతూనే ఉంటుంది, దానివల్ల ఆదాయం దానితో పాటే పెరుగుతూ ఉంటుంది. డబ్బున్నవాడు ఇంకా డబ్బు ఫలితం డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంటుంది, వ్యయం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఆస్తి ఎక్కువ ఉంటుంది, అప్పు తక్కువ ఉంటుంది. ఆస్తి ఎక్కువ ఉండడం వల్ల అది ఆదాయంలోకి వస్తుంది. ఆదాయం ఎక్కువ ఉండడం వల్ల అది మళ్ళీ ఆస్తిలోకి అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ప్రాథమిక ఆదాయం నెలకొనే వరకు వచ్చేసరికి జీతాలు, వాళ్ళ జీతాలు పెరిగిన కొద్దీ వాళ్ళు కట్టాల్సిన పన్నులు కూడా పెరుగుతూ ఉంటాయి. జీతాలు పెరగడంతో పాటు వారి ఖర్చులు కూడా అదే మోతాదులో పెరుగుతూ ఉంటాయి. అందుకే దీన్ని ఒక ర్యాట్ రేస్ నిరంతరం ఉండే పోటీలో పాల్గొనడం అని చెప్పుకుంటాం. అదనపు ఆదాయాన్ని సృష్టించే ఆస్తుల మీద పెట్టుబడులు ఉంచడానికి బదులుగా వారు తమ ఇంటిని ముఖ్యమైన ఆస్తిగా పరిగణిస్తూ ఉండిపోతారు. మధ్యతరగతికి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు? ఆదాయం ఎంత ఉంటుందో వ్యయం అంతే ఉంటుంది. ఎందువల్ల? సమానంగా ఉండడం వల్ల అప్పు చేస్తారు మిగతా ఖర్చుల కోసం. కాబట్టి ఇక్కడ ఆస్తి తగ్గుతుంది, అప్పు పెరుగుతుంది. అప్పు నుంచి మళ్ళీ ఆదాయం అనేది అప్పులోకి వెళ్తుంది, వ్యయంలోకి వెళ్తుంది. నేటి సమాజం అప్పులో మునిగి ఉండడానికి మూల కారణాలు రెండు. ఒకటి, మీరు మీ ఇంటికని ఒక పెట్టుబడిగా భావించటం. రెండు, మీ జీతం పెరుగుతోంది కనుక మీరు ఇప్పుడున్న ఇంటికన్నా పెద్ద ఇల్లు కావాలని అనుకోవటం లేదా అధికంగా ఖర్చు చేయడం. వారు తమ వృత్తి జీవితాల్లో ఎదుగుతున్నప్పటికీ తరచూ వాళ్ళ జీతాలు పెరుగుతున్నప్పటికీ ఖర్చులు పెరుగుతుండడం వలన అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఆర్థిక సందిగ్ధత చోటు చేసుకుంటుంది. ఎంతో రిస్క్ తీసుకొని జీవించడం అని ఇలాంటి దాన్ని అంటారు. అలా జీవించడానికి కారణం వీళ్ళందరి డబ్బు విషయం ఏమీ తెలియదు. వీళ్ళు ఆర్థిక నిరక్షరాస్తులు. 1990 అనేక వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను తగ్గించడం వల్ల ఎంతోమంది తమ ఉద్యోగాలు కోల్పోవడంతో మధ్యతరగతి నిజంగా ఆర్థికంగా ఎంత బలహీనంగా ఉందో తెలిసింది. హఠాత్తుగా కంపెనీ పెన్షన్ ప్లాన్లకు బదులుగా 401(k) ప్లాన్లు ప్రవేశపెట్టబడ్డాయి. సోషల్ సెక్యూరిటీ నిస్సహాయంగా ఇరకటంలో పడింది. రిటైర్మెంట్ తర్వాత దాని సహాయం తీసుకోవడం వీలు పడదు. మధ్యతరగతి వాళ్ళు భయానికి గురయ్యారు. దీనివల్ల జరిగిన మంచి ఏమిటంటే ఈనాడు వాళ్ళలో అనేక మంది విషయాలు గ్రహించారు. దానితో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయడం ప్రారంభించారు. పెట్టుబడులు పెరగడం మూలానే మనం ఈరోజు స్టాక్ మార్కెట్లో ర్యాలీ చూస్తున్నాం. ఈనాడు కొత్త కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో వస్తున్నాయి, మధ్యతరగతి వారి కోసం కోరికను తీరుస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ జనాన్ని ఆకర్షిస్తున్నాయి, ఎందుకంటే వాటిలో పెట్టుబడి సొమ్ము సురక్షితంగా ఉంటుంది. సగడు మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుదారు తమ ఉద్యోగాల్లోనూ పనిలోనూ పనులు చెల్లించడంలోనూ తనఖా పెట్టిన వాటి మీద వడ్డీ కట్టడంలోనూ తమ పిల్లలు కాలేజీ ఫీజు కోసం సొమ్ము ఆదా చేయడంలోనూ ఇంకా క్రెడిట్ కార్డ్ ఖర్చు భరించడంలోనూ ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు. పెట్టుబడి ఎలా పెట్టాలి అనే విషయం నేర్చుకోవడానికి వాళ్ళకి సమయం ఉండదు. అందుకే వాళ్ళంతా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సామర్థ్యం మీద ఆధారపడుతున్నారు. అంతేకాదు, మ్యూచువల్ ఫండ్స్లో అనేక రకాల పెట్టుబడులు ఉండడం వల్ల, అవి బహుముఖంగా ఉండడం వల్ల వాళ్ళంతా తమ సొమ్ము సురక్షితంగా ఉందన్న ఆలోచనకు వస్తారు. విద్యావంతులైన ఈ మధ్యతరగతి బృందం, మ్యూచువల్ ఫండ్ బ్రోకర్లు, మరికొంతమంది ఆర్థిక యోజనాలు చేసేవారు ప్రవేశపెట్టిన ఈ బహుముఖం చేసుకో డ్రైవర్షిప్పై ఉన్న సిద్ధాంతాన్ని స్వీకరిస్తుంది. పెట్టుబడులను సురక్షితంగా ఉంచండి, ప్రమాదాలను నివారించండి, రిస్క్ తీసుకోకండి. నిజంగా విషాదకరమైన విషయం ఏమిటంటే డబ్బు గురించి ముందుగానే తెలుసుకోకపోవటం మూలానే సగటు మధ్యతరగతి జనం రిస్క్లో పడుతున్నారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే కనుక వాళ్ళు తమ పెట్టుబడులు సంరక్షించుకోవడం ఎంతైనా అవసరం. అలా బ్యాలెన్స్ షీట్లు, ఆస్తి అప్పుల పట్టులు ఎన్నడూ సరితిలో ఉండవు. బరువు బాధ్యతలతోనూ అప్పులతోనూ అవి నిండిపోయి ఉంటాయి. వాటిలో నిజమైన ఆస్తులు, సంపద సృష్టించే అసెట్లు మనకు కనిపించవు. సాధారణంగా వాళ్ళకు వచ్చే రాబడి అంతా వాళ్ళు సంపాదించిన నిలదీతం డబ్బులే. వాళ్ళు తమ బతుకు తెరువుకు పూర్తిగా తమ యజమానుల మీదే ఆధారపడవాలి. అందువల్లనే జీవితకాలంలో ఒకసారి కలిగే అవకాశాలు నిజంగానే లభించినప్పుడు ఇంతకుముందు మనం అనుకున్న వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోలేరు. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు కనుక, అత్యధికంగా పనులు చెల్లించుతున్నారు కనుక, రుణభారంతో ఉన్నారు కనుక వాళ్ళకి బాధ్యతలు ముఖ్యం. ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈ అధ్యాయం ప్రారంభంలో నేను చెప్పినట్లు అసెట్, ఆస్తులకు లయబిలిటీ, అప్పులకు మధ్యనున్న అంతరాన్ని అర్థం చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఒకసారి వాటి మధ్యనున్న తేడాను మీరు తెలుసుకున్నాక సంపదను సృష్టించే ఆస్తుల కొనుగోలు పైన మీ దృష్టిని ఉంచండి. మీరు ధనికులు కావడానికి చేసే ప్రయత్నానికి అది ఒక అత్యుత్తమ మార్గం. అలా చేస్తూ ఉండండి, ఆస్తుల పట్టిలోని మీ ఆస్తులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మీ బరువు బాధ్యతలని, అప్పులని, ఖర్చులని తగ్గించుకోవడం ప్రయత్నిస్తున్నాను. దీనివల్ల మరింత డబ్బు మీ దగ్గర చేరుతుంటుంది. దానితో మీ ఆస్తులు గడిని నింపండి. త్వరలోనే మీ సంపద గడి యొక్క పునాది ఎంతో గట్టిపడుతుంది. దానితో మీకు చట్ట వ్యాపారం, చట్ట పెట్టుబడులపై దృష్టి మళ్లించడానికి వెసులుబాటు కలుగుతుంది. అలాంటి పెట్టుబడులపై లాభాలు 100% నుంచి అనంతరం వరకు ఉండొచ్చు. $5,000 పెట్టుబడులు త్వరలోనే $1,000,000గాను లేక ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పెట్టుబడులే మధ్యతరగతి ఎంతో రిస్క్తో కూడుకున్నామని భావించేవారు. పెట్టుబడి రిస్క్ కాదు, అపాయకరమైనది కాదు. అతి సామాన్యమైన ఒక వ్యక్తికి ఆదాయ వేల గురించి జ్ఞానం లేకపోవడం, ఆర్థిక అక్షరాస్యత లోపించడం ఆ వ్యక్తిని ప్రమాదంలో పడిస్తుంటాయి. అతని పెట్టుబడులు రిస్క్గా లోనవుతుంటాయి. జనసామాన్యం చేసేటట్లు మీరు చేస్తుంటే మీ రేఖాచిత్రం ఈ కింది విధంగా ఉంటుంది. ఆదాయం, యజమాని కోసం పని, వ్యయం, ప్రభుత్వంలో పని, ఆస్తి ఏమీ లేదు, అప్పు, బ్యాంకులో పని. మీరు ఒక ఉద్యోగస్తులు, ఇంటి యజమాని అనుకోండి. అలా అయితే మీరు పనిచేసే విధానం సాధారణంగా ఇలా ఉంటుంది. మీరు ఇంకొకరికి పనిచేస్తుంటారు. జీతం కోసం పనిచేసి చాలామంది తమ యజమానులకి లేదా తాము పనిచేస్తున్న కంపెనీల వాటాదారులని ఇంకా ధనవంతులుగా చేస్తుంటారు. మీరు ప్రభుత్వం కొంచెం పనిచేస్తున్నారు. మీ జీతం సొమ్మును మీరు చూసేలోపు ప్రభుత్వం తన వంతును అందులోంచి పట్టుకుంటుంది. మీరు అధికంగా కష్టపడి పదోన్నతులు సాధించడం మూలాన ప్రభుత్వానికి కట్టే మీ పనులకు పట్టి చెప్పించుతూ అంటారు. అనేక మంది జనవరి నుంచి మే వరకు ఒక ప్రభుత్వం కోసం మీరు పనిచేస్తుంటారు. మీరు బ్యాంకులో పనిచేస్తుంటారు. మీ పనుల తర్వాత మీరు అత్యధికం ఖర్చు పెట్టేది తనకాలు, క్రెడిట్ కార్డుల మీద రుణాలు చెల్లించడం కోసం. పైన చెప్పుకున్న ముగ్గురు ఎంతో కష్టపడి పనిచేయడంలో ఉన్న సమస్య, వారి కష్టానికి కలిగే ప్రతిఫలంలో అధిక భాగం వారికి దక్కకుండా పోవడం. కష్టం వారిది, ప్రతిఫలం ఇంకొకరిది. వీరు ఎక్కువగా కష్టపడి పనిచేయడంలో కలిగే లాభాలు మీ కుటుంబాన్ని తిన్నగా చెందే విధంగా ఎలాగో మీరు తెలుసుకోవాలి. మీ విషయాలను మీరు స్వయంగా చూసుకుంటామని నిర్ణయించాక మీరు మీ లక్ష్యాలను ఎలా నిర్ధారిస్తారు? చాలామంది తమ ఉద్యోగాలు చేసుకుంటూ తాము ఆస్తులు సంపాదించడానికి అవసరమైన పెట్టుబడుల కోసం తమ ఖర్చు జీతాల మీద ఆధారపడుతుంటారు. అప్పుడు వాళ్ళ సంపద పెరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు అంతవరకు విజయం సాధించారనేది వాళ్ళు దేనితో కొలవగలరు. ఎవరైనా తాము ధనికులమని, తమ దగ్గర ధనం ఉందని గిలగ్రహించగలరు. అసెట్స్, లయబిలిటీస్ పదాలకు నా దగ్గర నిర్వచనం ఉన్నట్లే ధనం అన్న పదానికి నా నిర్వచనం నాకుంది. నిజానికి దానికి బక్మిన్స్టర్ పుల్ల అనే నా మిత్రుల నుంచి అవి తీసుకున్నాను. కొందరు అతన్ని ఒక బూటకపు మనిషి అని, అంటే అతను మరి కొందరు అతని అత్యంత ప్రతిభాశాలి అని అంటాడు. చాలా సంవత్సరాల క్రితం అతను ఎందరో వాస్తుశిల్పులను ఆచరణను చేశాడు. ఎందుకంటే అతను 1961లో జియోడిసిక్ డోమ్, తక్కువ జాగాల ప్రదర్శనలో పైకప్పును త్రికోర ఆకారంలో నిర్మించడానికి సర్వ హక్కులు ప్రత్యేకించుకోవటానికి అర్జీ పెట్టుకున్నాడు. కానీ తన దరఖాస్తులో పుల్ల ధనం గురించి కూడా కొంత ప్రస్తావించాడు. మొదట్లో అది చాలా ఉపయోగంగా అనిపించింది. కానీ దాన్ని కాసేపు చదివే కాదేమిటో కొంత అర్థమవటం మొదలైంది. ధనం ఒక వ్యక్తికి సామర్థ్యమని కలిగే చేస్తుంది. తనకున్న దానితో అతను ఎన్నాళ్ళు తన జీవితాన్ని వెళ్ళదీయగలడు అనేది ఆ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇవాళ నేను పనిచేయడం మానేస్తే డబ్బు లేకుండా ఇంకా ఎంతకాలం బతికి ఉండగలను? ఇది నికర విలువ లాంటిది కాదు. నికర విలువ అంటే ఆస్తులకు అప్పులకు మధ్య ఉన్న వ్యత్యాసమే. ప్రతి వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువులను అవి ఎందుకు పనికిరామైన అమూల్యమని తను ఆస్తి పరుణ్ణని అనుకుంటాడు. ఇది సరికాదు. కానీ పైన ఉదాహరించిన నిర్వచనం ద్వారా ఒక అసలు సిసలైన కులమాన్ని ఏర్పరచుకోవచ్చు. ఆర్థికంగా స్వతంత్రుని కావాలనుకున్న లక్ష్యం సాధించడంలో నేను ఎంతవరకు కృతకృత్యుణ్ణి అయ్యాను అనేది ఇప్పుడు ఖచ్చితంగా కొలుచుకోగలను. ధనాన్ని ఉత్పత్తి చేయని ఆస్తులు కూడా నికర విలువలో తరచూ ఉంటుండే. ఉదాహరణకు మీరు కొన్నది ఒకటి ఇప్పుడు గ్యారేజ్లు నిలబడి ఉండిందిగా. మీ దగ్గరున్న డబ్బుతో మీరు ఎంత డబ్బు చేసుకోగలిగారో, ఆర్థికంగా మీరు ఎంతకాలం జీవించగలరో సంపద సరిగ్గా కొలుస్తుంది. ఆస్తి పట్టిలోని నగదు కదలిక, వ్యయం పట్టిలోని దానితో సరిపోచే కులమాన అనే సంపద అంటారు. అని ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణకి నా ఆస్తి పట్టిలోంచి నెలకి $1,000 క్యాష్ ఫ్లో ఉందని అనుకుందాం. ఇక నా ఖర్చులు నెలకి $2,000, బట్ నా దగ్గర సంపద ఎంత ఉన్నట్టు. మనం తిరిగి మినిస్టర్ పుల్ల నిర్వచనం వైపు వెళ్దాం. అతని నిర్వచనం ప్రకారం నేను ఇంకా ఎన్నాళ్ళు జీవించగలను, నెలకు 30 రోజులని అనుకుందాం. ఆ నిర్వచనం ప్రకారం అయితే నా దగ్గర 15 రోజులకు సరిగ్గా సరిపోయే క్యాష్ ఫ్లో మాత్రమే ఉంది. అంటే అతని పరిభాషలు నేను అన్ని రోజుల్లో బతికగలను. నాకున్న ఆస్తుల ద్వారా నేను నెలకు $2,000 నగదు రాబడి వస్తున్నప్పుడు నేను ఆస్తిపరుని అవుతాను. అప్పుడు నేను ఇంకా ధనవంతుడిని కాను, కానీ నేను ఆస్తిపరుని. 10 నెలలు నాకున్న ఆస్తులు సృష్టిస్తున్న ఆదాయం నాకుంది. ఈ ఆదాయం నాకే నెలవారీ ఖర్చులకు సరిపోతుంది. నేను నా ఖర్చులను పెంచుకోదలిస్తే ముందుగా నా ఆస్తుల ద్వారా లభించే క్యాష్ ఫ్లోను పెంచాలి. నా సంపద స్థాయి తగ్గకుండా చూసుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, నేను ఈ పరిస్థితుల్లోకి చేరుకున్న సమయంలో నా జీతం మీద ఏ విధంగానూ ఆధారపడలేను. నేను ఆ దృష్టిని ఆస్తి గడి మీద కేంద్రీకరించి ఆస్తి సంపాదించడంలో విజయం సాధించాను. దాని మూలంగా నాకు ఆర్థిక స్వతంత్రం లభించింది. ఈరోజు నేను నా ఉద్యోగాన్ని వదులుకున్న నాకు నెలకే ఖర్చులను నా ఆస్తుల నుంచి వచ్చే నగదు రాబడి భరించగలదు. నా తదుపరి లక్ష్యం ఏమిటంటే నా ఆస్తుల ద్వారా వచ్చే అధిక నగదు రాబడి ఆస్తి పట్టిలో తిరిగి పెట్టుబడి పెట్టడం. నా ఆస్తి గడిలో ఎంత డబ్బు చేరుతుందో నా ఆస్తి పట్టి అంతగా పెరుగుతూనే ఉంటుంది. నా ఆస్తులు పెరిగిన కొద్దీ నా క్యాష్ ఫ్లో కూడా పెరుగుతూ ఉంటుంది. నా ఖర్చులు ఆస్తుల ద్వారా వచ్చిన నగదు రాబడి కంటే తక్కువ ఉంచుకున్నంత కాలం నేను ధనవంతుగా ఎదుగుతుంటాను. నేను పడే కష్టాలు చేసా ఇంకో రకంగా కూడా నాకు అధికంగా ఆదాయం వస్తుంది. మళ్ళీ మళ్ళీ పెట్టుబడి పెట్టే ప్రక్రియ కొనసాగనంతరం నేను ధనవంతుడి దిశలో ప్రయాణం చేస్తుంటాను. ధనవంతుడికి అచ్చమైన నిర్వచనం దాన్ని చూసేవాడి కళ్ళలో ఉంటుంది. మీరు అత్యంత ధనవంతుడిగా ఎన్నటికీ కాలేరు. సులువైన ఈ మాటలను గుర్తుపెట్టుకోండి. ధనవంతులు ఆస్తులను కొంటారు, బీద వాళ్ళు ఖర్చులు మాత్రం చేస్తారు, మధ్యతరగతి వర్గం అప్పులను కొంటూ వాటిని ఆస్తులను భ్రమిస్తారు. అయితే నా పని నేను చేసుకోవడం ఎలా? దీనికి సమాధానం ఏమిటి? మెక్డోనల్డ్ కంపెనీ వ్యవస్థాపకుడు చెప్పేది వినండి. నెక్స్ట్ పార్ట్లో